మహారాష్ట్రలో దూప్కేడ్ అనేటువంటి గ్రామం దగ్గర షిరిడి అనేటువంటిది ఒక చిన్న పల్లెటూరు. హిందూ ముస్లింల సమ్మెతకై భగవంతుడి తాలూకా స్వరూపం అనేటువంటి సద్గురు అవతారంలో షిరిడి సాయినాథుల వారు ఆ గ్రామంలో వెలిశారు. ఆయన ఎప్పుడు పుట్టాడో, ఎక్కడ పుట్టారో, ఎవరికి పుట్టారో అనేటువంటి తల్లిదండ్రుల విషయాల గురించి మనకి ఏ గ్రంథంలో కూడా రాయలేదు. అయోని సంభవుడు ఇటువంటి షిరిడి సాయినాథుల వారి యొక్క కీర్తి ప్రతిష్టలు దేశదేశాల్లో కూడా ఆయన చేసినటువంటి మహిమల వల్ల, ఆయన చేసేటటువంటి కృత్యాల వల్ల వ్యాపించబడ్డాయి. తదనంతరం విపరీతమైనటువంటి జనాలందరూ కూడా ద్వారకామాయిలోకి సోమవారి తలక ఆశీస్సుల కోసం భక్తులందరూ కూడా రావటం మొదలుపెట్టారు. ఈ విధంగా ఉంటుండగానే షిరిడీకి చాలా దూరంలో ఉండేటటువంటి ఒక భక్తురాలు నిండి మనస్సుతో, పరిపూర్ణమైనటువంటి భక్తితో కూడా స్వామివారికి కొంత పైకాన్ని మనీయార్డ్ రూపంలో పంపించిందట. వెంటనే ఆ పైకమేమో శుభ్రంగా షిరిడి గ్రామం చేరింది. చేరేటప్పటికల్లా బాబాగారు లెండి వనం వైపు మొక్కలకు నీళ్ళు పోద్దామని చెప్పి వెళ్ళారు. వెళ్ళగానే బాబాగారికి ప్రీశిష్యుడైనటువంటి వాడు, 72 జన్మల నుంచి సంబంధం ఉండేటటువంటి శ్యామ అయినటువంటి ఒక ఆయన ఆ మనీయార్డ్ ఫారం తీసుకొని సంతకం పెట్టేసి డబ్బులు తీసుకున్నాడు. తీసుకొని బాబాగారిని పరిశీలిద్దాము కదా అనేటువంటి ఉద్దేశంతో కూడా శుభ్రంగా ద్వారకామాయి అప్పుడు మట్టితో ఉండేది కనుక ఆగ్నేయ మూలమో చిన్న గుమ్మి తీసేసి దాంట్లో పైకాన్ని పూడ్చిపెట్టాడు. ఈ విధంగా కొద్ది రోజులు గడిచింది. బాబాగారికి శ్యామాగారు ఈ విషయం చెప్పలేదు. శ్యామాగారు కూడా బాబాగారిని ఈ విషయం అడగలేదు. ఎందుకంటే సర్వాంతరమైనటువంటి షిరిడి సాయినాథుల వారికి తెలియనటువంటి విషయం అంటూ ఏమీ ఉండదు. ఈ కారణం చేత ఇలా కొద్ది రోజులు గడుస్తుండగానే స్వామివారి తలక సొమ్మును అపహరించినందువల్ల ఈయన చాలా కష్టపడ్డాడు. ఎలా అంటే శ్యామాగారి ఇంట్లో విపరీతంగా దొంగతనమయ్యింది. శ్యామాగారు బాబాగారిని సకల దేవతా స్వరూపుడుగా భావించాడు. అన్ని దేవతలు కూడా ఆయనలోనే చూసుకుంటూ, అన్ని దివ్యక్షేత్రాలు కూడా ఆయన వద్దే పొందుతూ, అన్ని నదులను కూడా ఆయన తలక పాదతీర్థంలోనే చూస్తూ అనుభూతి చెందేవాడు శ్యామాగారు. అటువంటి భక్తాగ్రేసుడు కనుక శ్యామాగారికి చాలా కోపం వచ్చేసింది. ఎలా అంటే తన ఇంట్లోని సామాన్లన్నీ కూడా దొంగతనం జరగడానికి కారణభూతుడు, సాక్షిభూతుడు బాబాయే అనేటువంటి విషయంతో గబగబా ద్వారకామాయకు పరిగెట్టుకుని వచ్చి బాబా మీద కోపంతో అరిచాడు. ఏమనంటే, బాబా, ఈరోజు నా ఇంట్లో దొంగతనం మొత్తం చేసేసావు, చేయించేశావు, నా ఆస్తి మొత్తం పోయింది, నేను కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా పోయాయి సుమా అనేటువంటి విషయాన్ని శ్యామాగారేమో బాబాగారితో ఆక్రోషంతో అన్నారట. బాబాగారు, శ్యామా, అనవసరంగా ఎందుకు గోల చేస్తావు, కొంచెం శాంతించు, నెమ్మదిగా మాట్లాడు అంటున్నారు. అయినప్పటికీ కూడా ధనం పోయిందనేటువంటి ఆపేక్షతో కూడా, ధనం మీద ఉండేటటువంటి ఆకాంక్షతో కూడా శ్యామాగారు విపరీతంగా కూడా బాబాగారు నిందించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా అనగానే బాబాగారు చిరునవ్వు నవ్వుతూ, శ్యామ, ఎవరు తెచ్చినటువంటిది, పుట్టేటప్పుడు రానటువంటి డబ్బులు పోయేటప్పుడు ఎలా వస్తాయి, ఏంటిదంతా, తెచ్చేవాడు, చేయించేవాడు, చేసేవాడు అంతా కూడా అల్లాయే, ఆర్చి తీర్చేవాడు భగవంతుడే, మనం నిమిత్తమాత్రులము, మన కర్మని వినియోగించేసుకోవాలి తప్ప మనం కర్మ తాలూకా ఫలితాన్ని గురించి ఆలోచించకూడదు. శ్యామ, నీకు ఆ విషయం తెలుసు కదా, ఇదేనా నీకు నాకు ఉండేటువంటి 72 జన్మల సంబంధం, ఇదేనా నువ్వు గ్రహించినటువంటిది నా దగ్గర అని బాబాగారు అంటున్నారు. అయినప్పటికీ కూడా శ్యామాగారు ధనం పోయింది కదా అనేటువంటి ఆపేక్షతో కూడా ధనం మీద ఉండేటటువంటి ప్రేమను చంపుకోలేక బాబాగారితో వాగ్వేదానికి దిగు శుభ్రంగా అంటున్నారు, బాబా, నేను కష్టపడి సంపాదించిన డబ్బులనేమో ఈరోజు నీ మూలంగా ధనం అపహరించబడింది, దానికి సాక్షిభూతుడు నువ్వే, నేను పరిపూర్ణంగా నిన్నే అన్య దేవతలుగా నమ్మాను కదా, నన్ను ఈరోజు దొంగతనం చేయించేసావు నా ఇంట్లో అనేటువంటి విషయాన్ని చెప్పారట. అనగానే బాబాగారు చిరుమందాసంతో శ్యామతో అంటున్నారు, శ్యామా, నీ ధనం పోయింది, కష్టపడి సంపాదించానని చెప్పి ఆక్రోషిస్తున్నావే, ధనం మీద ఉండేటువంటి ఆపేక్ష నీకు పోలేదు ఇంకా, కానీ ఒక భక్తురాలు నిండి మనసుతో కూడా కొద్ది కాలం క్రితం నాకు పైకం పంపించింది, అది ఇంతవరకు నాకు చేరలేదు, మధ్యలో ఏ దొంగలు కొట్టేశారో తెలియదు, నీలాగే నేను ద్వారకామె చుట్టూ తిరిగి ఎగురు గెంతేసి నేనేమైనా కోపం పడ్డానా ఎవరి మీదైనా సరే అనేటువంటి విషయం బాబాగారు శ్యామగారు చెప్పగానే శ్యామగారికి ఒక్కసారి ఒళ్ళు జలధరించిందట. అయ్యో, గత కొద్ది కాలం క్రితం బాబాగారికేమో ఒక భక్తురాలు పంపించినటువంటి పైకాన్ని నేను మనీయార్డ్ రూపంలో వస్తే తీసేసుకొని ద్వారకామాయిలో ఉండేటువంటి దుని దగ్గర పాతి పెట్టేశాను కదా అని చెప్పి ఒక చిన్న కర్ర పట్టుకొని వెళ్ళి అక్కడ తవ్వడం ప్రారంభించాడట. వెంటనే బాబాగారి గద్దెపైన దిగి గబగబా శ్యామ దగ్గరికి వెళుతూ, శ్యామ, అనవసరంగా ఎలా చింతిస్తావు, అనవసరంగా ఎలా త్రవ్వి ప్రవేశపెడతావు, దాంట్లో డబ్బులు అనేటువంటివి లేవు సుమా, ఎవరికి చెందాలో వాళ్ళకి చెందేయలే అనేటువంటి విషయాన్ని చెప్పి మరలా తిరిగి గద్దెపై కూర్చు కూర్చున్నారట. ఈ విషయం తెలియక శ్యామాగారేమో అక్కడుండేటువంటి భక్తులు కొంతమందిని అడిగాడు, ఏమిటి బాబాగారు ఇలా అన్నారు అనేటువంటి విషయం. అడగగానే అప్పుడు ఆ భక్తులు చెప్తున్నారు, శ్యామ, ముందు రోజు ఒక భక్తాగ్రేశ్వరుడు వచ్చాడు, ఒక భక్తుడేమో షిరిడీ గ్రామం వచ్చాడు, చాలా రోజులు అయిపోయింది. షిరిడీలో ప్రవేశించగానే ముందు దూరదర్శనం చేసుకుని బాబాగారిని దర్శించుకోవాలి. ఆ విధంగానే భక్తుడు చేశాడు. తర్వాత షిరిడీ గ్రామం విడిచిపెట్టి వెళ్లే ముందు స్వామివారులకు అనుమతి తీసుకుని వెళ్ళాలి అనేటువంటి విషయం ఉంది గనక స్వామివారి దగ్గరికి వచ్చాడు ఆ భక్తుడు. వచ్చి, బాబా, నేను షిరిడీ గ్రామం వచ్చి చాలా రోజులు అయిపోయింది, నా దగ్గర ఉండేటటువంటి పైకం మొత్తం అయిపోయింది సుమా, నేను ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు. అనగానే సరే వెళ్ళు అన్నాడు. కానీ, బాబా, నా దగ్గర ఉండేటువంటి పైకము నాకు ట్రైన్ ఛార్జీలకు చాలదు సుమా, ఇంటికి వెళ్ళడానికి చాలదు, నీ దగ్గర ఏమైనా సరే ఉంటే ఇవ్వండి స్వామి అని చెప్పి బ్రతిమాలాడు, దీనంగా ప్రార్థించాడు. ఆయన మనస్సులో ఉండేటువంటి బాధను గ్రహించి స్వామివారు అనుగ్రహించి, అయ్యా భక్త, నువ్వు ద్వారకామాయిలో ఆగ్నేయములో తవ్వి చూడు, అక్కడ కొంత ద్రవ్యం లభిస్తుంది, నువ్వు వెంటనే తీసుకుని వెళ్ళిపోయన్నారు. వెంటనే ఆ భక్తుడు అక్కడ త్రవ్వాడు. ఆయనకి దేనికోసమైతే అడిగాడో ట్రైన్ ఛార్జీలకు మాత్రమే అడిగాడు కనుక అందులో ట్రైన్ ఛార్జీలకు మాత్రమే ఉన్నది, ఒక పైసా కూడా ఎక్స్ట్రా లేదు. వెంటనే ఆ భక్తుడు ఆందోళనతో కూడా ఇంకా పైకి ఉంటుందో అనేటువంటి అత్యాశతో కూడా తవ్వి చూస్తున్నాడు. బాబాగారు గబగబా వెళ్ళి, ఏమయ్యా నువ్వు దేనికోసం అడిగావు భక్త, అంతే ఉండు అందులో అని చెప్పారు. సిగ్గుతో కూడా ఆ డబ్బులు తీసుకున్నాడు. ట్రైన్ ఛార్జీల వరకు సరిపోయిన డబ్బులు తీసుకొని మళ్ళీ ఎలాగున్నటువంటిది ఆ స్థలాన్ని పూడ్చిపెట్టేశాడు. ఆ జరిగిందయ్యా మహానుభావ అని చెప్పి శ్యామగారికి అక్కడ ఉన్న భక్తులందరూ కూడా చెప్పడంతో బాబాగారు ఎంత సర్వాంతర్యామి అనేటువంటి విషయాన్ని గ్రహించి మన మనసులో ఉండేటువంటి స్వామిని పరిపూర్ణంగా ప్రతిష్ఠించుకొని స్థిరపరుచుకొని మనం ఏ కార్యక్రమం చేసినా సరే జయమవుతుంది, మన మనస్సుకి ఆయనే సాక్షిభూతుడు, మనం తప్పు చేసినా ఒప్పు చేసినా సరే ఆయన సాక్షిభూతుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి మన జనులందరూ కూడా మెచ్చుకోవాలి. అందువల్ల బాబాగారులకు సూత్రం ఏంటంటే, అడిగిన వారికి అడిగిందే ఇస్తాను, అడిగిన వారికి అన్నీ ఇస్తాను అంటే కోరికలు లేనటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలట. కోరికలు లేనటువంటి స్థితి అంటే సామాన్యమైనటువంటిది కాదు, ద్వంద్వాతీతం అవుతుంది. భగవంతుడు శిష్యుడు ఒకటైనటువంటి భావన ఏర్పడుతుంది, రెండు ఒకటే సమానమైనటువంటి భావన ఏర్పడే విధంగా మనం ప్రవర్తించాలట. అది ఇహమైనటువంటి సౌఖ్యాలే కాకుండా పరమైన సుఖభోగాలు కూడా బాబాగారు ఇవ్వగలరు. ఎవరికి ఎంతమాత్రం చెందుతుందో అంతదాంతో తృప్తి పొందడం మంచిది అనేటువంటి విషయాన్ని మనం ఈ కథ రూపంలో గ్రహించాం.
ఈ జగమంతా దైవాధీనం, ఆయన ఆడించే వింత నాటకంలో పాత్రధారులం మనం. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. భగవంతుడు నిరాకారుడు, మన భక్తికి సాధనకు తగినట్లుగా మనం ఊహించుకునే రూపంలో దర్శనమిస్తాడు. జీవుల్ని జనింపజేసేది, నడిపించేది, నశింపజేసేది అంతా ఆ దైవశక్తి యొక్క లీలలే. మనం పిలిచే పేర్లు, ఊహించుకునే రూపాలు వేరైనప్పటికీ భగవంతుడు ఒక్కడే. ఆ అనంతశక్తి తనదైన ఈ విశాల విశ్వంలో అన్ని జీవరాశులను సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో చెప్పిన శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన కోసం పదే పదే అవతరిస్తూనే ఉన్నాడు. ఒక దశలో మానవజాతి స్వార్థచింతనకు లోనై నైతిక పతనం చెందుతున్న తరుణంలో అవతరించిన శ్రీ షిరిడీ సాయిబాబాను సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుని మరో అవతారంగా చెబుతారు. ఆయన ఏ ఊరు నుంచి వచ్చారో, తల్లిదండ్రులెవరు, ఆయన జన్మరహస్యం ఏమిటో ఎవరికీ తెలియదు. 16 సంవత్సరాల యువకునిగా ఒక వేప చెట్టు కింద ప్రకటమైన సాయి సర్వమానవ శ్రేయస్సు కోసం చేసిన మహత్కార్యాలు, లోక కళ్యాణంలో భాగంగా శ్రీ సాయిబాబా చూపిన లీలలు అనంతం. యద్భావం తద్భవతి అనే రీతిగా తన ప్రియభక్తులలో కొందరికి మారుతిగాను, కొందరికి విఘ్నేశ్వరునిగాను, ఇంకా రాముడు, శివుడు, దత్తాత్రేయుడు, మహావిష్ణువు, పాండురంగడు మొదలైన రూపాలలో అగుపించినట్లుగా బాబా జీవిత చరిత్ర తెలుపుతోంది. సకల దేవతాస్వరూపాలు తనవేనని కూడా బాబా తెలిపినట్లు ఆధారాలున్నాయి. అంటే లోకోత్తర పరబ్రహ్మ స్వరూపం ఈ దివ్యావతారుడన్నమాట. అనేక మంది ప్రియశిష్యులకు మహాసమాధి అనంతరం కూడా భౌతిక దర్శనం ప్రసాదిస్తూ పిలిస్తే పలికే దైవం శ్రీ షిరిడీ సాయి అని జనవాక్కు. షిరిడీ చేరిన బాబా ఒక వేప చెట్టు కింద నివసిస్తూ రోగులకు వైద్యం చేస్తూ జపతపాది సాధనలు చేస్తూ ఉండేవారట. మహాసిద్ధపురుషుడయ్యుండి కూడా భిక్షాటన చేసుకుంటూ ఎంతో నిరాడంబరంగా జీవించేవారట. కాలక్రమంలో సర్వరోగ సంహారిణిగా ఊది అనగా విభూతిని ఇవ్వడం మొదలుపెట్టారట. శీఘ్రకాలంలోనే అన్ని మతముల వారిని తన భక్తులుగా చేసుకోగలిగారు సాయిబాబా. ఎందుచేతనంటే భక్తుల్ని అనుగ్రహించడం కోసం ఎన్నో అద్భుతమైన మహిమల్ని ప్రదర్శించేవారు సాయిబాబా. ఎవరే కోరికతో వచ్చినా వారిని నిరాశపరచకుండా అనుగ్రహించేవారట ఆ కరుణామూర్తి. శ్రీ సాయి త్రిమూర్తుల అంశ అయిన దత్తాత్రేయుని అవతారం. సద్గురుదేవులైన సాయిబాబా వారి పాదాలకు నమస్కరించినట్లయితే త్రిమూర్తులకు నమస్కరించిన ఫలం కలుగుతుంది. సాయి అనుగ్రహం పొందగోరు వారు లౌకికమైన మాయకు లోను కాకుండా శ్రీ సాయినామస్మరణం చేస్తూ ఉంటే సకల ప్రాణికోటి యందు దైవత్వాన్ని చూడగలగడం వీలవుతుంది. ఓం సాయి, శ్రీసాయి, జయ జయ సాయి అనే మంత్రంలో చక్కని లయ ఉంది. అది ఉచ్చరిస్తూ ఉంటే మనస్సుకు ఎనలేని విశ్రాంతి కూడా లభిస్తుంది. ఓం సాయి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడి ఉన్న ఓ పరబ్రహ్మమా అని, శ్రీసాయి అంటే లక్ష్మీదేవితో కూడి ఉన్న పరబ్రహ్మమా అని, జయ జయ సాయి అంటే నీకు నిరంతరం మేలు జరుగునుగాక అని అర్థం. అందుకే ఈ మంత్రజపం ముక్తి మార్గానికి ప్రథమ సోపానం అని చెప్పవచ్చు. బాబా లీలల్ని తెలిపే కథల్ని వినటం కూడా ముక్తి సాధనకు దోహదం చేస్తుంది. తన భక్తుల కోసం సాయి చూపిన మహిమలు అనంతం. సాయి జీవిత చరిత్రలోని ప్రతి ఘట్టం మధురాతి మధురం. బాబా చూపిన బాటను అనుసరించి తమ జీవనశైలిని ఫలప్రదంగా మార్చుకున్నవారు, శ్రీ బాబా అనుగ్రహంతో సకల కార్యసిద్ధిని పొందుతున్నవారు నేడు కోట్లాది సంఖ్యలో పెరిగి స్వామి బాటని తమ దిశగా మార్చుకుని తరిస్తూ ఉన్నారు. నిష్కల్మషమైన భక్తికి భగవంతుడు దాసుడవుతాడంటారు. అందుకేనేమో తన ప్రియభక్తుల బాధల్ని తాను భరిస్తూ వారి అనారోగ్యాన్ని సైతం తాను తీసుకుని ఆనందాన్ని హాయిని పంచి ఇస్తాడు సాయినాథుడు. మానవాళిని ఉద్ధరించేందుకై భూమిపై అవతరించి మనలోని అజ్ఞానపు తిమిరాలను తొలగిస్తూ ప్రేమతత్వాన్ని పంచి అందరికీ సద్గురువైనాడు సాయిబాబా. అయితే బాబా తన భక్తులకు ఉండవలసిన కొన్ని ముఖ్య లక్షణాలను కూడా చెప్పి ఉన్నారు. ముఖ్యంగా బాబా బాబా అంటే చాలదు, మనలోని స్వార్థచింతన సంకుచిత భావాలు విడిచిపెట్టి మన కోసమే మనం బ్రతకటం కాకుండా ఇతరులకు సాయం చేయడం, సేవా కార్యక్రమాలు నిర్వహించటం అలవర్చుకోవాలి. నీతి నియమాలతో బ్రతకాలి, అప్పుడే బాబా అనుగ్రహం లభిస్తుంది. కులమత భేదాలు విడిచి మానవులంతా ఒక్కటిగా సోదరభావంతో మెలగాలని, అన్ని మతాల సారాంశం ఒక్కటేనని చాటిన సాయిబాబా తన బోధనలతో జాతిని మేల్కొలిపి సమైక్యతాభావానికి జీవం పోశారు. సద్గురునాథుడైన శ్రీ సాయిబాబాను మనసారా కీర్తించుదాం. జయహో సాయినాథ్ మహారాజ్.
శతమానం భవతి శతాయ పురుషేంద్రియాయ శవేంద్రియే ప్రతిష్ఠతి. అలాగే సమాధి అయిన తర్వాత కూడా బాబాగారు పరిపూర్ణంగా భక్తులందరినీ కూడా ఎల్లవేళలా కాపాడుతున్నారనేటువంటి దానికి ఆయన ఏకాదశి సూత్రాలు మనకిచ్చారు. ఇది అక్షరాల నిజంగా ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి విషయాలు. ఒకటి, శిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయ ప్రవేశమనుంచినంతనే సుఖ సంపదలు అందగలరు. ఈ భౌతిక దేహానంతరం సైతము నేను అప్రమత్తుడనే. నా భక్తుల రక్షణము నా సమాధి నుండియే వెలువడుచుండెను. సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించును. సమాధి నుండి నా మానుష్య శరీరం మాట్లాడును. నన్ను ఆశ్రయించిన వారని, నన్ను శరణుజొచ్చిన వారని నిరంతరము రక్షించడే నా కర్తవ్యము. నా యందు ఎవరి దృష్టి కలదో వారి యందే నా యొక్క కటాక్షము కలదు. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. నా సహాయమును గాని నా సలహాను గాని కోరిన తక్షణమే వసంగదను. నా భక్తుల గృహములందు లేమి అనే శబ్దము పడసోపదు. ఈ ఏకాదశి సూత్రాలని మనం ఎల్లవేళలా మననం చేసుకుంటూ స్వామివారి తలక దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిస్తామని ఆశీర్వచనం చేస్తున్నాను. ఓం ధ్రువం తే రాజావరుణ ధ్రువం తేవో బృహస్పతి ధ్రువం తేంద్ర సాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అగ్నిర్భవ శుచిర్భవ ఆదిత్యాదితేజోభవ విష్ణుమ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహు పుత్రలాభం శత సంవత్సరం శతం దీర్ఘమాయు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యవేంద్రియ ప్రతిష్ఠతి. ఓం తత్స్యంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతుపేహిజం షన్నో అస్తి ద్వపదే సం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి.